లక్ష్యము అనేది మనకి చాలా స్పష్టంగా ఉండాలి. అందుకనే కావాలని మైక్ దగ్గర మళ్ళీ మీరు ఫెయిల్ అయ్యారు. ఇది గత 2-3 రోజుల నుంచి కాదు, గత 5-6 ఏళ్ల బట్టి నేను చూస్తున్నా. ఎందుకు ఇది ఇంత స్పష్టంగా చెప్తున్నాను? మనం ఏమి చేసినా కూడా పూర్ణత్వం పొందాలి, పర్ఫెక్షన్. అందువల్ల మనం చేసేటటువంటి ప్రతి పని కూడా పర్ఫెక్ట్ గా చేయగలగాలి. గాంధీ గారు గురించి ఆయన యోగిగా మనకి పెద్ద పరిచయం లేదు. స్వాతంత్రానికి భారతదేశానికి తీసుకొచ్చినటువంటి మహాత్ముడిగా మనం గుర్తిస్తాం తప్ప యోగిగా ఆయన గుర్తించలేదు. కానీ పరమపూజ్య గురుదేవుడికి ఆయన యోగిక శక్తులు తెలుసు. అంటే చిన్నతనంలో గాంధీ గారి సాబర్మతి ఆశ్రమానికి వెళ్లారండి, యోగాన్ని నేర్పండి, సాధనలు నేర్పండి, ప్రాణాయామాలు చేస్తాం, ఆసనాలు చేయించండి, తలకిందురుగా విచిత్ర విచిత్రమైనటువంటి భంగిమలలో ధ్యానం చేస్తాం మేము, ఆక్రోబయాటిక్స్ అన్నీ చేస్తాం అని చెప్తే గాంధీ గారు మొట్టమొదట ఏం చెప్పారు అంటే, ఇది గురువుగారి ఆత్మకథలో సఫలతకే స్వర్ణిమ్ సూత్ర, జీవించటానికి బంగారపు సూత్రాలు అని ఇచ్చారు. ఇందులో మొట్టమొదట ఆయన చెప్పారు ఏంటంటే, నువ్వు మొహం కడుక్కుంటున్నప్పుడు పురకాలంలో మీకు తెలుసు కదా, చెట్టు దగ్గర వెళ్ళి ఒక చిన్న ఏమంటారు పుల్ల వేరే కొట్టుకుని తెచ్చుకునేవారు. సరే, అలాగే అక్కడ సాబర్మతి దగ్గర ఒక వేప పుల్ల ఉంటే దాన్ని విరక్కొట్టుకు తెచ్చుకుని మొహం కడుక్కుని దాన్ని పారేసాడు. కడుక్కున్నాడు, పుల్ల పారేసాడు, వెళ్ళాడు, ఒక మగ్గ నీళ్లు తీసుకుని మొహంలో కొట్టుకుని మొహం మీద కంటి మీద జల్లుకుని అంత నీట్గా తుడుచుకున్నాడు. నీట్గా తుడుచుకున్నాక అక్కడ ఉన్నటువంటి గాంధీ గారి సెక్రటరీ వచ్చాడు. వచ్చే ముందు ఆ పుల్ల తీ అన్నాడు. నీకు కావాల్సింది ఇంత పుల్ల, అంత పుల్ల ఎందుకు పెట్టావు? మొదటి తప్పు. రెండో తప్పు, అన్ని నీళ్లు ఎందుకు వేస్ట్ చేశావు? నువ్వు కడుక్కున్నది పారబోసిన నీళ్లు వదిలేస్తే అరమగ్గు కూడా ఉండవు. మొహం కడుక్కున్నాడు, ఇలా నీళ్లు కొట్టుకున్నాడు, సరే మొహం కడుక్కున్నాక ఎక్కడికి వెళ్ళాలి? టాయిలెట్కి వెళ్ళాడు. ముందుగాని కడుపు శుభ్రంగా అన్నాడు. గాంధీ గారి దగ్గరికి పరమ పూజ్య గురుదేవుల స్థాయిలో వెళ్ళినటువంటి వ్యక్తికి యోగ శిక్షణ అది. అది మర్చిపోయి నానా గందరగోళాలు చేసుకుంటున్నారు. ఇలాగే ఉంటుంది. ఐదేళ్ల బట్టి నేను మైక్ కరెక్ట్గా పెట్టించలేకపోయాను. అందరూ నా వాళ్లే ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి ఏం కావాలో తెలుసు నాకు. విజయశ్రీ తెలుసా? ఇందుకు ఇది ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నాను అంటే, ఇది కరెక్ట్గా లేకపోతే ఈ డిసెంబర్ లోపల ఆంధ్రప్రదేశ్ని గాయత్రి ప్రదేశ్గా మార్చాలి అన్నది మన లక్ష్యం. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంతా భారతదేశంలో ఈ జ్యోతిని అందజేయాలి. అప్పుడు జన్మదిన శతాబ్ది సమారోహ 2011 లో వస్తుంది. అది స్పీడప్ చేయటానికి సాధన ప్రణాళిక గురుదేవు ఇచ్చారు. మొట్టమొదటి మీరు ప్రజ్ఞాపుత్రులయ్యారా? ప్రజ్ఞాపుత్రులు అంటే గురువుగారి జీవితంలో చదవండి. ముందు మీ ఇంట్లో మీరు చేస్తున్నటువంటి పనులు కరెక్ట్గా ఉండాలి. మనం ఇతరులకి నేర్పటానికి ట్రై చేస్తాం, ఆ తప్పు చేయొద్దు. మీరు నేర్చుకోండి. ఇంజనీరింగ్ చదివేవాడు ఇంజనీరింగ్ పుస్తకాలు చదువుతాడు, మెడిసిన్ చదివేవాడు మెడిసిన్ పుస్తకాలు చదువుతాడు. నేను మెడిసిన్ పుస్తకం చదువుతున్నాను కనుక నువ్వు ఇంజనీరింగ్ పుస్తకం చదువు అనే పిచ్చి పనులు చేయం కదా. నువ్వు ప్రజ్ఞాపుత్రుడు అవ్వాలనుకుంటే నువ్వు అలాక వీధిలో వాళ్ళందరికీ ఎందుకు చెప్పడం, ఇంట్లో వాళ్ళందరికీ ఎందుకు చెప్పడం? అలాగ మీరు తయారవుతే, తయారవటానికి మీరు చేయవలసిన మార్గం ఏముంటుంది? గురువుగారి ఆత్మకథే. గురువుగారి ఆత్మకథని మించి మీకు మార్గదర్శనం ప్రపంచంలో ఏ యోగిక పుస్తకంలోనూ లేదు అని నేను చదివిన వందలాది పుస్తకాల ఆధారంగా చెప్తున్నాను. ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఈ మూడు భాషలలో అనేక యోగుల మహాత్ముల జీవన చరిత్రలు చదివాను నేను. కాశీలో ఉన్నప్పుడైతే నాకు ఇదే పని. నాకు స్వయంగానే కాశీలో 39 గురువులు ఉండేవారు. ఆనందమయ్యమ, కీనారాం బాబా వీళ్ళందరి దగ్గర నేను సాధనలు చేసుకున్నాను అనేక మంది, 39. తర్వాత గురువుగారి దగ్గరికి 71 వెళ్లాను. ఎందుకు చెప్తున్నాను అంటే నా మాటకి మీరు విలువ ఇవ్వాలని. ఉత్తనే ఏదో ఊకదంపుడుగా ఏం చెప్పడంలే, చేసి చెప్తున్నాను నేను. గురుదేవుల ఆత్మకథ లాంటి ఆత్మకథ ఇంతవరకు 71 తర్వాత నేను ఇంకా అలా చదువుతూనే ఉన్నాను. చాలా మంది మహనీయుల చరిత్ర గురువుగారి ఆత్మకథ మించి సాధకులకు ఉపయోగపడేది ఇంక ఏ పుస్తకము లేదు. అది ఒక్కటి తెలిసినా మీరు ప్రజ్ఞాపుత్రులు అయిపోతారు. మీ జీవితం మారాలి. ప్రతి చోట చమత్కారాలు కనిపిస్తాయి. చచ్చిపోయిన వాడిని బతికించాడు, తిండి లేకపోతే దాన్ని మల్టిప్లై చేశారు, ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు ఇప్పించారు, కుటుంబాల్లో ఏదైనా సమస్యలుంటే, కోర్టు ప్రాబ్లమ్స్ ఉంటే, ఇవంతా ఏం లేదు ఆయన ఆత్మకథలో. కానీ ఆయన జీవితంలో ఇలాంటి కథలు రోజుకో 100 ఉండి ఉంటాయి. శాంతికుంజిలో కనుక మీరు వెళ్లి ఎప్పుడైనా కాస్త ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండదు, కానీ మీరు వెళ్లి కనుక అక్కడ కనుక్కుంటే ఒక మనిషిని కలిపితే వాడి జీవితంలో 100 సంఘటనలు జరిగి ఉంటాయి. అలాంటి సంఘటనలు మీ జీవితంలో కూడా జరిగి ఉంటాయి, చమత్కారాలు. కానీ నువ్వు చెప్పుకోలేదు, మనం చెప్పుకో, గురువుగారు చెప్పుకోరు. ఏంటి చెప్తారు గురుదేవులు? మీ సౌభాగ్య సూర్యోదయం ఎప్పుడవుతుంది అంటే జన్మ జన్మల నుంచి నీకు సంబంధించిన గురువు నీకు లభిస్తే నీకు సౌభాగ్య సూర్యోదయం అయిపోయింది. ప్రజ్ఞాపుత్రులు దీనిలో మీరు ప్రజ్ఞాపుత్రులు ఎంతమందో మీరే నిర్ణయించుకోండి. మొదటి కండిషన్, మొదటి అధ్యాయంలో గురుదేవులు ఏం చెప్తారు? మీ జన్మ జన్మల సంబంధం గురించి తెలిపేటటువంటి గురువు నీకు లభిస్తే నీ సౌభాగ్య సూర్యోదయం మీ జీవితంలో ఆ రోజు నుంచి అయిపోయింది. గురువుగారికి ఆయన పూర్వజన్మలు తెలియవు, ఆయన గురువుగారు వచ్చి చూపించారు. అర్జునుడికి ఆయన పూర్వజన్మలు తెలియవు, కృష్ణుడు చెప్తాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నువ్వు నేను అనేక జన్మలు ఎత్తాము. మహాభారత యుద్ధంలో, యుద్ధ రంగంలో ఇదే జరుగుతోంది. ప్రజ్ఞాపుత్రులుగా గుర్తుంచుకోండి, ఇది మీకు జరిగిందో లేదో చూసుకోండి. అర్జునుడికి పూర్వజన్మలు తెలియవు. అప్పుడు యుద్ధరంగంలో చెప్పాడు, నాకు తెలిసాయా బాబు నీ పూర్వజన్మలన్నీ, నీకు గుర్తులేదు నాకు గుర్తుంది అన్నాడు కృష్ణుడు. పరమపూజ గురుదేవులు ఏం చెప్తారు, మీరందరూ దేవతలే, నా ఈ మాటలు చదువుతున్నవాళ్లు వింటున్నవాళ్లు రాబోయే సంవత్సరాలలో ఇది చదివేవాళ్ళందరూ కూడా దేవతలే అని ఎవరికి చెప్తున్నారు ఆయన? ఎవరు పరమపూజ్య గురుదేవులతో సంబంధం వస్తుందో వాడు దేవతే. కానీ సంబంధం ఎప్పటి నుంచి? భారతీయ శరీరంలో నువ్వు పుట్టి ఉంటే కబీరు, సమర్థగురు రామదాస్, శ్రీరామకృష్ణ పరమహంసగా ఈ మూడు జన్మలలో మీరు నాతోనే కలిసి ఉన్నారు. ఇంతకంటే ఓపెన్ గా శ్రీకృష్ణుడు చెప్పలేదు, నాకు తెలిసే శిర్ది సాయి చెప్పలేదు, వాళ్ళ వాళ్ల జన్మల గురించి చెప్పాడు. కానీ ఇలా స్టాంప్ వేసి గ్యారంటీ ఇచ్చి నాతో సంబంధం ఉన్న వ్యక్తులందరూ కూడా అనేక జన్మలు బట్టి నాతోనే ఉన్నారు, నా పని చేయటానికే మిమ్మల్ని పనిగట్టుకుని నేను భూమి మీద పుట్టిస్తే మీరు దాన్ని మర్చిపోయారు. అది ప్రజ్ఞాపుత్రుల మొదటి లక్షణం. మొదటి లక్షణం ఇంకా మీకు గ్యారంటీ కావాలి? బొట్టు కాటిగా పెట్టి మీకు మళ్ళా సినిమా చూపించాలా? మీ పూర్వజన్మల గురించి, జరిగిపోయిన దాని గురించి సినిమాలు ఎందుకయ్యా చూడటం? అంత మహనీయుడు, మీరు నా వాళ్లు బాబు, నా పని చేయటానికి ఇక్కడికి వచ్చారు అని చెప్తే ఇంకో గురువు దగ్గరికి వెళ్తాం, ఇంకో సాధనలు చేసుకుంటాం. చేసుకో, దానికి మనమేం చేస్తాం? మహాభారత యుద్ధంలో బలరాముడు, ఉద్ధవుడు కూడా పాలు పంచుకోలే వెళ్ళిపోయారు. భీష్ముడు, కృష్ణభక్తుడు టా, మహాత్ములు పండితులు ఏమన్నా అనుకుని నేనేం బాధపడను, స్వతంత్ర భారతదేశంలో ఉన్న వాళ్ళకి తన భావన స్వతంత్రంగా చెప్పుకోవటం హక్కు ఉన్నది. ఖచ్చితంగా భీష్ముడు కృష్ణభక్తుడు కాడు నా దృష్టిలో. ఎదురుకుండా నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఏ భగవంతుణ్ణి దర్శించాలని కోరుకుంటున్నావో ఎదురుకుండా నీ ముందు రథం మీద కూర్చుని రా నా వైపుకి, నేను యుద్ధం చేయటానికే వచ్చాను అంటే భక్తుడు యుద్ధం చేస్తాడా? మళ్ళా పోజ్ ఏంటి, నేను భీష్ముడిని. భీష్ముడని ఎందుకు ఆయనకి పేరు? ఎప్పుడో ఆవిడకో వాగ్దానం చేశాట, అది నిలబెట్టుకుంటున్నట్ట. వాడి ముందే కృష్ణుడు నేను శస్త్రాలు పట్టుకోను అని చెప్తాడు, వాడి ముందే తన వాగ్దానాన్ని బ్రేక్ చేస్తాడు. ఎందుకు అంటే, మీరు చేసే వాగ్దానాలు బ్రేక్ చేయమని గురువుగారు చెప్తున్నారా? తప్పెక్కడ జరుగుతోంది? నీ ఆరాధ్య దైవము, నీవాడి భక్తుడు, వాడే తన వాగ్దానాన్ని, తన ప్రతిజ్ఞను భంగం చేసి భీష్ముడిని చంపడానికి రెడీ అయిపోయాడు. మరి భీష్ముడు ఎవడికో ఇచ్చిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవటానికి కృష్ణుడికి విరుద్ధంగా నుంచున్నాడు. గతేం పట్టింది? అంపశయ్య మీద 6 నెలలు ఏడుస్తో చస్తో బతికాడు. కారణం గురువుకి గణేష్. ఇచ్చామృత్యు ఉండి కూడా చావలేకపోయాడు. ఇచ్చామృత్యు ఉంటే బాధపడటం ఎందుకు? అర్థమవుతుందా? జాగ్రత్త, ప్రజ్ఞాపుత్రులుగా మనం ఈ తప్పు చేయవద్దు. గాయత్రి పరివార్ వాళ్లకి చాలా స్పష్టంగా నేను చెప్పేదంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శ్రీరామ శర్మ ఆచార్యకి దూరం కావద్దు, ఇతర సాధనలు వద్దు, ఇతర మార్గాలు మనకి వద్దు. మార్గం మనకి తెలియదు, ఆయన చెప్తున్నాడుగా. మనకి తెలియాల్సిన అవసరం ఏంది? అర్జునుడు ఎవరిని ఎదురుకుండా పెట్టుకుని, ఎవరిని పక్కన పెట్టుకుని బాణం వేయమంటే బాణం వేసాడు. జరగాల్సిందేదో గురువు గారు చూసుకుంటారు. ఆ ప్రజ్ఞాపుత్రులు కావాలి, దారి తప్పవద్దు, లేకపోతే భీష్ముడు గతి గుర్తుంచుకోండి. ఇంకా ఈ పండితులు వాళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళ ఇది చెప్తారు, నేను 5 గంటల సేపు భీష్ముడే కరెక్ట్ అని ఇప్పుడే ప్రూవ్ చేయగలను నేను మీకు. ప్రూవ్ చేస్తే ఏం లాభం చచ్చాడు, ప్రూవ్ చేసుకుని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటే ఏం లాభం? జరుగుతోందని చూడండి. కాలనేమి నాబని తప్పు మనం ఎక్కడ చేస్తాం ప్రజ్ఞాపుత్రులు అంటే, కాలంతో పాటు కొట్టుకుపోతాం. కాలంతో పాటు కొట్టుకోకండి, దేవతల్లాగా ప్రవర్తించండి. మరి మా సమస్యలు ఉన్నాయి, మా బాధ్యతలు ఉన్నాయి, అది ఆయన తపస్సు, ఆయన పుణ్యము మీకు అండగా నిలుస్తుంది అని ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. ఇంకా దాని గురించి బాధపడకండి మీరు, ఇదేమవుతుంది అదే అవుతుందని. కానీ మరి ఈ పనులు ఎట్టా చేయాలి? ప్రజ్ఞోపనిషద్లో ఇప్పుడు చదివింది మీకు ఇంకా పూర్తిగా పాయింట్ రాలేదు, తర్వాత వస్తుంది 2వ ఖండంలో. 24 గంటలు మీరు గురువులు పని చేయక్కర్లే, చెయ్యలేరు. ఎవడు చేయలేడు, ఎలా చేస్తాడు? కబీరు చేయలేదు. కబీరు పడుకున్నప్పుడు పడుకున్నాడు, తినేటప్పుడు తిన్నాడు. మీరు ప్రతిరోజు కనీసము 4 గంటలు ఇవ్వగలగటం చాలా మంచిది, అంతకంటే 1 సెకండ్ కూడా ఎక్కువ ఇవ్వవద్దు. అది నేర్చుకోండి, ముందు అతిగా పోతారు. సమయదాన్ 4 గంటలు వీలున్నవాళ్ళు మీ మీ ఉద్యోగాలలో అది వీరు పడకపోతే ఆదివారం మొత్తం 8 గంటలు ఎంత ఇచ్చేసేయండి. ఆ టైం ఆ సీరియస్నెస్ ఉన్నవాళ్ళే ప్రజ్ఞాపుత్రులు. చేశాక ఏం చేయాలా 4 గంటలు? ఏం చేయాలి? మన లక్ష్యం ఏంటి? గురువు గారు ప్రపంచానికి ఏం అందజేశారు? మరి మనకి స్పష్టత ఉందా? గురువుగారు ప్రపంచానికి ఏం అందజేశారు? ఆయన ఆత్మకథలో నుంచి మొదటి చెప్పాను కదా, మీ అందరికీ ఏమైపోయింది? సౌభాగ్య సూర్యోదయం మీకు అయిపోయిందా? ఏమయ్యా అయిందా? ఏమ్మా తనకు అవలే. నీకైందమ్మా? అయింది కదా. వెనకతులు ఉన్నవాళ్ళు ఎవరైనా అవలేదు అన్నవాళ్ళు కాస్త చేతులు ఎత్తండి. మీరు రోజుకి 4 గంటలు ఇవ్వక్కర్లే. అయిన వాళ్ళు ఏం చేయాలి? రోజుకు 4 గంటలు ఇవ్వాలి. మరి 4 గంటలు ఏం చేయాలి? నాటు కోసుకో అనేది మీరు నాటి చూపించి ఆ ఫలితము ఇప్పుడే ఈ రోజే ఈ క్షణంలోనే మీకు ఫలితం ఇస్తుంది అని గ్యారంటీ ఇస్తున్నారు గురువు గారు. నాటు కోసుకో. ఎక్కడ నాటాలి? ఎక్కడ నాటాలి? ప్రపంచంలో విత్తనాలు నాటుతున్నారు. ఎక్కడ నాటుతున్నారు? అమెరికాలో నాటుతున్నారా? ఇంగ్లాండ్లో నాటుతున్నారా? రష్యాలో నాటుతున్నారా? ఆఫ్రికాలో నాటుతున్నారా? లేకపోతే అందరూ భూమిలోనే నాటుతున్నారా? మీకు డౌట్ లేదు కదా, అమెరికాలో నాటుతున్నారు. వాళ్ళు అమెరికాలో నాటినా, ఎక్కడ నాటినా ఎక్కడ నాటుతారు? భూమి మీద నాటుతారు. నాటాక దానికి ఏం చేస్తారు? నీరు పోస్తారు. సరిపోతున్నా? ఎరువు వేయాలి. కానీ ఇంకోటి చాలా ముఖ్యమైనది ఉంది, అది చెయ్యకపోతే కలుపు ముక్కలు ఉన్నాయనుకోండి, మీరు ఎరువు నీళ్లు వేసి చేస్తే మీ విత్తనంతో పాటు అవి ఎక్కువ పెరిగిపోతాయి. మీరు కావాలనుకున్న చెట్టు పెరగదు, అది ఒకటి పెరుగుతుంది. కలుపు చెత్త చెదారం ఎక్కువైపోతుంది. నాటు కోసుకోలో మొట్టమొదటి మీకు కావాల్సింది ఏంటి? దుష్ప్రవృత్తి ఉన్మూలన. కలుపు మొక్కలు తీసేయాలి. వాడికాలు 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 ఏదో తీసేద్దామా బాగోలేదని. ఎక్కడ తీయాలి? నీ కలుపు ముక్కలు, నీలో ఉన్నటువంటి దుష్ప్రవృత్తులు తీసేయండి. ఈ రోజు అది నోట్ చేసుకోండి, కాగితం పెన్ను తీసి ఇవి చేయాలి. మీరు ప్రజ్ఞాపుత్రులుగా మీరు 100 మందిని తయారు చేయాలి ఇలాంటి వాళ్ళని. దుష్ప్రవృత్తులలో ముందు కట్ చేయాలి. అవి వస్తూనే ఉంటాయి. ఏ సస్యశ్యామలమైనటువంటి పంట పండాలన్నా కూడా దుష్ప్రవృత్తులు తీసేయాలి, కలుపు మొక్కలు తీసేయాలి. మొట్టమొదటి దుష్ప్రవృత్తి ఏంటి? సమయాన్ని సమయంగా ఉపయోగించుకోలేము అంచేత సమయదానము సమయ సంయమనము ఇవి రెండు చేయాలి. మీరు ఇది నాటుకోవాల్సింది. మీరు పూజలు ఉపాసనలు ఏం చేస్తున్నారో ఆవిడికి కావాలి. సమయ దానం ఇవ్వాలి అంటే సమయాన్ని ఇవ్వాలి నువ్వు, దానం అంటే ఇవ్వటం. కానీ ముందు సమయ సంయమనం ఉండాలి, కలుపు ముక్కలు పోవాలి. ఇష్టం వచ్చినట్టు టైంని వేస్ట్ చేస్తూ ఏవేవో చూసుకుంటూ ఏవేవో చూసుకుంటూ రాత్రి ఎప్పుడో పడుకుని మీరు పొద్దున పనిచేయాలి అనుకుంటే, నేను ప్రస్తుతం ఆ ప్రాబ్లంలోనే ఉన్నాను హెల్త్ యాంగిల్లో. రాత్రులు సకంగా కరెక్ట్గా లేక అడ్డదిడ్డమైంది రెండేళ్లు. ఇకంటే ఆపరేషన్ అది అయ్యాక నిద్ర సెట్ చేసుకోలేకపోతున్నాను. నేను మీకు ఇంత లెక్చర్లు చెప్తూ కానీ చేసుకోవాల్సిందే. చేసుకోకుండా ఎన్ని కబుర్లు చెప్తే ఏం లాభం? మా గురువు గారు చాలా గొప్ప అవుతే అవుని, నీ గురువు గొప్ప అవుతే మాకేంటి, నువ్వు గొప్పవాడివా? నువ్వు గొప్పవాడి అవుతే నీ గురువుని గొప్పని ఒప్పుకుంటాం, లేకపోతే గురువులు అందరూ గొప్పవాళ్లే. మళ్ళా నీ ఖితాబు ఇవ్వాలా గురువుగారికి, గురువుగారు చాలా గొప్పవాడని? ఏం ఖితాబు ఇవ్వాలి నువ్వు? నీ జీవితము గురువుగారి యొక్క రిఫ్లెక్షన్ అవ్వాలి. దానికి సమయ సంయమనము. ఎందుకు సమయ సంయమనము? గురువుగారికి 4 గంటలు ఇమ్మంటే మీరు ఆలోచించారు, మీ టీవీ చూస్తున్న టైంలోనూ స్నేహితులతో పిచ్చివాగుడు వాగుతున్న టైం అవంతా కట్ చేసుకుంటే 4 గంటల కంటే ఎక్కువ అవుతుంది. అందుకు ఇది సమయం ఎక్కడి నుంచి వస్తుంది అని. అది కాకపోతే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకరోజు ఎప్పుడు అర్థమైందా? మొట్టమొదట మీరు చేయాల్సింది ప్రజ్ఞాపుత్రులందరూ సమయదానము సమయ సంయమనము చూపించాలి. మీరు ఈ సమయ సంయమనమే నాటుకోవటం. సమయ సంయమనము మీరు నాటుకుంటున్నారు. ఎక్కడ నాటుకుంటున్నారు? మీలో నాటుకుంటున్నారు కదా. సమయ సంయమనం నాటుకున్నారు కనుక అందరి సమయము మీకు లభిస్తుంది. కుక్కోసుకుంటున్నారు కాదా? అర్థం అవటం లేదా? చెప్తుంది అర్థమైందా? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది ఇవాళ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంచేత దుష్ప్రవృత్తి ఉన్మూలన అని హెడ్డింగ్ పెట్టుకుని సమయ సంయమనము అంటే సమయాన్ని దురుపయోగం చేసే ప్రవృత్తి పోయింది. మరి ఆ సమయం మిగిలింది కదా, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? సమయ దానము, సత్ప్రవృత్తి సంవర్ధన సమయ దానము. అంటే ఈ టైం మీరు ఎలా ఉపయోగిస్తారు? ఇంకా మిగుల్చుకున్నారు కదా టైం, ఈ టైం ఎలా ఉపయోగిస్తారు? ఇది మొదటిది. నాటు కోసుకో, జాగ్రత్తగా చదువుకోండి. గురువుగారు చెప్పిందే చెప్తున్నాను, నేను సొంతగా తెలుగులో చెప్తున్నాను అంతే. ప్లస్ గురువుగారు తిట్టినంత గట్టి తిట్లు తిట్టడం లే, ఆయన బాగా తిడతాడు అక్కడ, నేనేం తిట్టడం లే. మొదటిది క్లియర్గా అర్థమైంది కదా. మీ సౌభాగ్య సూర్యోదయం అయిపోయింది. సూర్యోదయం అయిపోయినా పిరికి వాళ్లలాగా చీకట్లో దాక్కుంటే మీ కర్మ. భీష్ముడు లాంటి కుక్క చావు అంపచేయ మాకొద్దు. మేము దేవతల వలె ప్రవర్తిస్తాము. ఎలా దేవతల వలె ప్రవర్తిస్తారు? దుష్ప్రవృత్తులను తీసేశారు, సత్ప్రవృత్తులను సంవర్ధన చేసుకుంటారు. నాటు కోసుకో, క్లియర్ గా ఉంది కదా. రెండో ఎక్కడ దుష్ప్రవర్తన జరుగుతుంది? ఇంద్రియాలలో. ఇంద్రియాన్ని మనం ఉపయోగం చేసుకోవటం లేదు, ఇంద్రియాలకి మనం బానిసలము. చాలా క్లియర్ గా అక్కడ మీరు రాసుకోండి. మనం ఎవ్వరము కూడా ఇంద్రియాల అధిపతులము కాదు. ఈ లెక్చర్ వింటున్నా మీరు ఇంద్రియాల అధిపతులు కాకండి. ఇది నచ్చింది కనుక వింటున్నారు. ఒకటి ఘంటసాల పాట నచ్చుతుంది, ఇంకోటికేమో కిషోర్ కుమార్ పాట నచ్చుతుంది. వాడు ఘంటసాల పాట వింటాడు, వీడు కిషోర్ కుమార్ పాట వింటాడు. అంటే వీడికి వాగింద్రియం మీద, సారీ, కర్ణేంద్రియం మీద వాడికి ఏం కంట్రోల్ లేదు. ఇష్టం ఎందు కనుక చేస్తున్నాడు, అది దుష్ప్రవృత్తి. అర్థమవుతుందా? గురువుగారు ఏం చెప్తున్నారో, మీ 5 ఇంద్రియాలను మీ నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ నియంత్రణ 2వ దుష్ప్రవృత్తి ఉన్మూలన, ఇంద్రియ సంయమనము. మరి సత్ప్రవృత్తి ఏంటి? అక్కడేమో సమయం ఇచ్చారు కదా, మరి ఇంద్రియ శమనం చేస్తే మీలో సత్ప్రవృత్తులు ఎలా వస్తాయి? దివ్య దృష్టి, దివ్య శ్రవణము, దివ్య స్పర్శ. ఇది అసలు మనం చదివేస్తూ ఉంటాం ఏకాదశోధ్యాయం ప్రజ్ఞోపనిషద్లో. ఏకాదశోధ్యాయం భగవద్గీత ఏకాదశోధ్యాయం విశ్వరూపము ఇంద్రియ సంయమనం వల్ల వస్తుంది. అందరి పిల్లలు నోరు తెరుస్తారు, మట్టి తింటారు, కానీ యశోద కృష్ణుడు నోరు చూసింది. ఏం కనిపించింది అక్కడ? వాక్ సంయమనం. వాక్ సంయమనం ఉంటే బ్రహ్మాండాన్ని గెలవచ్చు. విశ్వరూప దర్శనం, ఇంద్రియ సంయమనాలు కనుక మీరు చూస్తే ఈ విరాట్ పురుషుల్లో భగవంతుణ్ణి చూస్తారు. పరమ పూజ్య గురుదేవులు ఇన్ని రకాల దేవతలు, ఇన్ని రకాల మతాలు, ఇదంతా కూడా చిన్న పిల్లల చిలిపి చేష్టలు అంటాడు ఆయన. ఏ దేవతని ఏ రూపంలో నువ్వు పూజ చేసినా బాలబుద్ధి అంటాడు ఆయన. నిరాకారుడైనటువంటి ఈశ్వరుడు సాకారుడు ఎలా అవుతాడు? అయితే కొంత పోయినట్టేగా. మరి ఇదంతా ఏంటి ఈ పూజలు ఉపాసనలు? తప్పంటలే చిన్నపిల్లలకి. ఏ ఫర్ యాపిల్ అని యాపిల్ పండిస్తే ఇంకా అదే పట్టుకుని ఏ అంటే యాపిలే అన్నావు అనుకో, భలే విద్య వచ్చింది మీకు. అర్థమవుతుందా? తప్ప జరుగుతుంది. అంచేత ఇంద్రియ సంయమనం ఎప్పుడైతే దొరుకుతుంది, ఈ విరాట్ పురుషుణ్ణి భగవంతుడుగా చూడగలుగుతారు, విశ్వరూప దర్శనం చేయగలుగుతారు. మొదటి సమయ సంయమనంలో ఏంటవుతోంది? ఏం చేశారు? సమయదానం ఎవడికిచ్చాడు? ఏం చేస్తావయ్యా? మాల పట్టు కూర్చోండి, జపం చేయండి. ప్రజ్ఞాపుత్రులు జపం చేయకలే. జపం చేసేవాళ్ళు ప్రజ్ఞా పరిజల్ని మీరు తయారు చేయాలి, దానికి టైం ఇవ్వండి. తేడా అర్థం చేసుకోండి. బాస్ కూర్చొని క్లర్క్ పని చేస్తే చేసుకొని ఆ కంపెనీ గత ఏంటో మనకు తెలుసు కదా. అంచేత మేము పూజలే తిప్పు చేసేస్తాం, మాలే తిప్పుతో కూర్చుంటాం అని ఆయన మీరు నా వాళ్ళు అని చెప్పాక కూడా ఆ పని చేస్తూ ఉంటే భలే సౌభాగ్య సూర్యోదయం అయినట్టే మీ జీవితం ఏం అవ్వలే. సమయము ఇలాంటి ప్రజ్ఞాపుత్రుల్ని తయారు చేయటానికి, వాళ్లల్లో ఉన్నటువంటి ఆ బీజాలను లేపటానికి పుస్తకాలు కానీ ఏదో కానీ. ఇంకా మా ప్రణాళిక మీకందరికీ కొత్త వాళ్ళు ఏం కాదు, కేవలం మిమ్మల్ని ఊపు ఊపుదాం. మీరు ప్రజాపుత్రులే బాబు, ప్రజ్ఞా పరిజనులుగా దయచేసి మారకండి. మొదటి దుష్ప్రతి సమయ దురుపయోగము. సమయ సంయమనముతో దాన్ని సదుపయోగం చేసుకుంటాం. మిగిలిన టైం ఇది. రెండోది ఇంద్రియ సంయమనము. ఇంద్రియాలను కరెక్ట్గా వాడు, దాన్ని కరెక్ట్గా వాడటం నేర్చుకోండి. వాడితే దివ్యత్వము వస్తుంది. మీరు విశేషమైన సాధనలు ఏం చేయక్కర్లే. చాలా స్పష్టంగా గురుదేవులు చెప్తారు, మీరు ఇది చేయండి ఫలితం వస్తుంది. సాధన కమ్సెకం ఏక్ దిమ్మే, కేవల్ కమ్సెకం 24 గంటలు సాధన. ఉసే జాదా మత్ కదా. అర్థమైనా హిందీలో ఏం చెప్పాను? గురువుగారు ఏం చెప్తారంటే ఉపాసన ఎంతసేపు చేసుకుంటావు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 6 గంటలు చేసుకో, కానీ సాధన ఎక్కువ చేయకండి. ఇప్పుడు ఆయన చెప్పబోయేదానికి అంతకంటే తక్కువ చేయొద్దన్నాడు ఆయన. ఇంకా నేనేం చేయలేను, రోజుకి కేవలము 24 గంటలు మాత్రమే సాధన చేసుకోండి. అలాంటి గురువు ఎక్కడైనా దొరికాడు మీకు? చేసుకుంటే విరాట్ స్వరూపం తెలుస్తుంది. కణకణంలో భగవంతుడు కనిపించడం మొదలెడతాడు. దీని తర్వాత వాక్ సంయమనం. అసలు వాక్కి సంయమనమే లేదు. చాలా మంది వాళ్ళు చెప్పేటటువంటి మాటల్లో గురువుగారు అసలు వాడు ఏమంటున్నాడో వాడికి అర్థమవుతోందా అని డౌట్ వస్తుంది అంటాడు గురువుగారు. ఒకసారి మేము హరిద్వార్లో సాధనా క్యాంపులో ఉన్నాం, ఆయన గీత గురించి చెప్తున్నాడు. గీత ఎలా చదవాలో మాకు చెప్తున్నాడు. అందరూ గీత చదువుతాడు రామకృష్ణ. రామకృష్ణ అంటే నాతో అన్నమాట కనుక, లేకపోతే మేము అక్కడ 30 మంది ఉన్నాం. గీత అందరూ చదువుతారు కానీ గీత ఎవ్వరూ సాధన చెయ్యరు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యోగక్షేమాలు, యోగము అంటే నీకు కావాల్సిందే, క్షేమము అంటే ఉన్నది పోకూడదు. అదిగా కావాలి మీకు, ఉన్నది పోకూడదు, రావాల్సింది రావాలి. ఆ బాధ్యత తనే తీసుకుంటానన్నాడు కృష్ణుడు. మైక్ బి ఖుష్ హోగయా. క్లాసులో ఒక తమాషా ఛాన్స్ వస్తుంది. ఇలా నేను ఎంతసేపు చెప్తానో తెలియదు కనుక వాళ్లతో పాటు వెళ్ళిపోదలుచుకున్న వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోండి. ఎవరు లేకపోయినా నేను చెప్పుకుంటా. మొట్టమొదట మీరేం నేర్చుకున్నారు? సౌభాగ్య సూర్యోదయం మీకు అయిపోయింది. అనేక జన్మల బట్టి మిమ్మల్ని అందరినీ ఒక మణిసూత్రంలో ఒక హారంగా మహాకాలుడికి వేస్తే 84న ఆయన విశేష సాధనలోకి వెళ్తున్నప్పుడు 3 రోజులు ఆహారం తీసుకోలేదు ఆయన. చిరిగిపోయిన కంబళిలో పనికొస్తే ముక్క వస్తుందా అని ఏడ్చుకుంటున్నాడు ఆయన. ఎవడు పనికొస్తున్నాడు? ఏదేదో మాట్లాడతారు, వాళ్ళకేదో తెలుసు అంటారు. తెలియని సబ్జెక్టులో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీరు ఇంట్లో అనుకున్నారు, ఏముంది తలనొప్పిగా ఉంది, ఎనాసిన్ వేసుకుంటే బాగుంటుంది అని. అక్కడికి వెళ్ళాక వాడు లిస్ట్ ఇస్తాడు. వీడేం డాక్టరు, ఎనాసిన్తో పోయేదానికి ఇంత లిస్ట్ ఇచ్చాడంటాడా? వాడు చెప్పినట్టు చేస్తారా? ఎందుకు? నీకు తెలియదా సబ్జెక్టు? ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఈ మూర్ఖత్వాన్ని చూసి చూసి నాకెంత విసిగెత్తిపోయింది అంటే ఇప్పుడే నోరు విప్పుతున్నాను నేను ఆ మూర్ఖులకి. స్పష్టంగా మీ మనసులో వాళ్ల వాదనలు మీరు పట్టించుకోకలే, మీరు నిలబడండి. వాడవుడు మీకు చెప్పటానికి, మీకు తెలుసా అందరికీ భగవంతుడు ఉన్నాడా లేదా? అదో పెద్ద వాదన. ఏం తెలుసయ్యా నీ భగవంతుడి గురించి వాదించటానికి? ఏం తెలుసు భగవంతుడి గురించి? ఎలా వాదిస్తావయ్యా నువ్వు? ఉన్నాడా లేదా? నువ్వు నమ్మితే ఉన్నాడు, లేకపోతే లేడు, అయిపోయింది అక్కడ. పిచ్చి పిచ్చి వాదనలో పడకండి. టైం చాలా తక్కువ ఉంది, మనకి తక్కువ ఉంది, ప్రజ్ఞాపుత్రులకి తక్కువ ఉంది. పని పాట లేని వాళ్ళకి మహాభారత యుద్ధం జరిగిపోయి 18 లక్షణాలు చచ్చారు. కానీ భారతదేశంలో చాలా మంది బతికారు, చాలా మంది చచ్చారు యుద్ధంలో పాల్గొనకుండా. సమస్య ఎవరికి? యుద్ధంలో ఉన్న వాళ్ళకి. గురువు గారు పనిచేసే వాళ్ళకి సమస్య అది. అందుకు దారి తప్పొద్దు అని చెప్తున్నాను. ఆయనేమో పిలిచి మీరు నా వాళ్ళలా అంటే ఆయన ప్రూవ్ చేయాలి మీకు. ప్రైమ్ మినిస్టర్ వీడు నావాడు, ఉద్యోగం ఇవి అంటే ఇచ్చేస్తారా? ఎవరెవరైనా ప్రూవ్ చేయాలా? ప్రైమ్ మినిస్టర్ ప్రూఫ్ అడుగుతారా? మీరు ప్రూవ్ చేయవయ్యా నీవాడవుతేనే ఇస్తామని ఎవడైనా అంటాడా? మరి అంత మహావ్యక్తి, మీరు నా వాళ్ళయ్యా బాబు, నా కోసం పుట్టారు, మొత్తం విషయంలో వ్యాపించి ఉన్నారు అన్ని మతాలలో, అన్ని దేశాలలో, అన్ని చోట్ల, ఆఫ్రికన్ దగ్గర నుంచి అన్ని చోట్ల పుట్టారు. సత్సాయి బాబా, శ్రీరామ్ శర్మ ఆచార్య ఇద్దరు మహానుభావులే ఆఫ్రికాకి మాత్రమే వెళ్లారు, అది మీరు ఎప్పుడు గమనించరు. సమయ సంయమనం చేసుకోవాలని చెప్పే ఆయన తన సమయాన్ని సంయమనం చేసుకున్నటువంటి వ్యక్తి ఎందుకు ఆఫ్రికాకి వెళ్ళాడు? యుఎస్ఏకి వెళ్ళొచ్చు కదా. మన్ని వెళ్ళమంటున్నాడు, మీరు వెళ్ళండి అంటున్నాడు, కానీ తను ఆఫ్రికాకి వెళ్ళాడు. ఉదాహరణ అర్థమవుతుందా? ఇక్కడ డిస్కషన్ కాదు, మీ భక్తి, మీ ఆర్తి. అంత మహావ్యక్తి మాకు గ్యారంటీ ఇస్తున్నాడు, నా సమస్యలను చూసుకుంటానన్నాడు కదా. చూసుకోవటం లేదండి, నువ్వు చేస్తే కదా చూసుకునేది. మిలిటరీలో జాయిన్ అవుతే మిలిటరీకి వచ్చే ఏమంటారు దాన్ని, నువ్వు యుద్దంలోకి వెళ్ళావు, ఇంట్లో కూర్చున్నే మిలిటరీ వాడిని అంటే ముందు నేను జైల్లో వేస్తాడు, నువ్వే మిలిటరీ వాడి అయ్యాని. అది కరెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. దానికి యజ్ఞం చేయాలి మీరు. యజ్ఞం అంటే దుష్ప్రవృత్తులు తీసేయాలి, సత్ప్రవృత్తులు వృద్ధి చేసుకోవాలి. ఈ సత్ప్రవృత్తులు దుష్ప్రవృత్తులు గందరగోళంలో పడకండి. సమయాన్ని దురుపయోగము దుష్ప్రవృత్తి, దానిని సమయము యొక్క సంయమనముతో కలుపు తీస్తారు. సమయ దానము ఇస్తే నాటుకున్నారు. భావం అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైపోతే మీరు కొన్ని 10 మంది 100 మందిని కాదు, మొత్తం ప్రపంచాన్ని శాసించగలుగుతారు. ఇది చేయాలి. జపాలు తపాలు పూజలు చేసుకుంటూ కూర్చుంటే ఏం రాదు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు పూజ చేశారు కనుక దేవుడు మీ కోరిక తీరుస్తే గురువు గారు మీరు భ్రాంతిలో ఉన్నారు అంటాడు. భగవంతుడికి మొదటి లక్షణం ఏంటి అంటే కర్మ ఫలము ఇచ్చేవాడు, నీ కర్మలు బట్టి ఫలితం ఇస్తాడు. నువ్వు చదవకుండా భగవంతుడిని ప్రార్థన చేసి పాస్ అయిపోవాలి అనుకోవటం మూర్ఖత్వం నుంచి బయటపడండి. మనం గురించి చెప్తున్నాను, ప్రజ్ఞాపుత్రుల గురించి చెప్తున్నాను నేను, బయట వాళ్ళకి మీరు ఇదంతా చెప్పక్కర్లేదు, మీరు అలా ఉండండి. భగవంతుడి ఉపాసన అంటే భగవంతుడు దగ్గరగా కూర్చుని మీరు భగవంతుడిలాగా అయిపోవాలి. నిప్పు దగ్గర కూర్చుంటే మీకు వేడి వస్తుందా రాదా? ఐస్ దగ్గర కూర్చుంటే మీకు చల్లదనం వస్తుందా రాదా? మరి మీ బోడీ ఉపాసన ఏం ఉపాసన అయ్యా? దేవుడి దగ్గర కూర్చొని అడుక్కుంటావేంటి నువ్వు? దేవత దగ్గర కూర్చుంటే నువ్వేమవ్వాలి? ఆ వేడి రావాలి నీకు. భక్తులందరూ అంతే కదా, ఏ దేవతను ఉపాసన చేశారో ఆ శక్తులు వచ్చాయి వాళ్ళకి, రాలేదా? ఒక భక్తుణ్ణి చూపించు శక్తి లేని భక్తుణ్ణి, ఒక్కడిని చూపించండి, అది ఉపాసన. మరి మీరు చేసే ఉపాసన ఉన్నది క్షవణం అవుతోంది. గురువు గారి వాణి చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు కనుక మళ్లీ మనం ఇలా కలుస్తామో కలమో తెలియదు కనుక చెప్తున్నాను, మీ సాధనతో కూడిన వాక్కు వస్తే అది ఫలిస్తుంది. సాధనలే చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు, మళ్లీ ఎక్కడికో వెళ్ళిపోకండి. సమయ దురుపయోగము, సమయ సంయమనము, దుష్ప్రవృత్తుల ఉన్మూలన, సమయ దానము నాటుకోవటం. ఇంక ఇలా నాటితే అదే చేశానంటాడు ఆయన. ఆ చాప్టర్ చదువుకోండి మీరు, నాటు కోసుకో ఎలా నాటాడు ఆయన. తర్వాత ఇంద్రియాల నిగ్రహం ఉండదు, కల్పు వృక్షాలు, ఇంద్రియ సంయమనము, కల్పును తీసేశాం. మరేం చేయాలి మీరు ఇంకా? ఈ ఇంద్రియాలని దేనికి ఉపయోగించుకోవాలి? గురువు గారి పనికి ఉపయోగించుకోవాలి. మరి గురువు గారి పని గాయత్రి చేస్తేనే గురువు గారి పని అవుతుందా? కుటుంబంలో ప్రేమ తేవటానికి నువ్వు త్యాగం చేస్తే గురువు గారి పని అవుతుందా? కుటుంబాలు ముక్కముక్కలైపోతున్నాయి. ప్రతివాడికి నన్నెవడు సమానంగా చూడటం లేదు, లేకపోతే వృద్ధాశ్రమాలు వచ్చి ఉండవు. నాకు చాలా బాధ వేస్తుంది, కలెక్టర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు, మీకు ఎంత స్థలం కావాలంటే, ఎన్ని బిల్డింగ్స్ కావాలంటే మేము ఇచ్చేస్తామండి, కానీ ఒక కండిషన్ అండి, కండిషన్ కోరికండి, మా పేరెంట్స్ని అందులో చేర్పించండి. పేర్లు చెప్పండి నేను కలెక్టర్స్. ఎందుకు ఎందుకు వృద్ధాశ్రమాలు వస్తున్నాయి? వృద్ధులక్కర్లే మాకు, ఎందుకు అక్కర్లేదు? వాళ్ళు ఉపయోగపడటంలే, కుటుంబానికి ఉపయోగపడటంలే. అది కరెక్ట్ చేయాలి. అక్కడ ఇద్దరు తప్పు ఉంది, పిల్లలు తప్పు ఉందంటారు గురువు గారు, తల్లిదండ్రులు తప్పు ఉంది. పూర్వకాలం అమ్మమ్మ ఉంటే బామ్మ చిట్కా ఏంటో వచ్చేది కదా, ఆవిడుంటే ఒక పెద్ద అండ, ఇప్పుడు పెద్ద తలనొప్పి. వృద్ధాశ్రమాల్లో ఏం చేస్తున్నారు వృద్ధులు? ఏంటి అసలు ఎవరు వృద్ధులు? భవిష్యత్ విధాతలు. చస్తారు వాళ్ళు, చచ్చాక మళ్ళా జన్మెత్తుతారు. ఆ జన్మకి ఎలా జీవించాలో వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ల జీవితాన్ని ఆదేశంగా తీసుకుని కుటుంబ సభ్యులు నేర్చుకోవాలి. అది గురువుగారి వృద్ధాశ్రమం. వృద్ధులు కాదు, టీచర్స్ అందరూ ఉన్నారు, పెన్షన్ తీసుకున్న టీచర్స్, ఏ పని పాట చేయటం లేదు. ఏమో బోర్డు పెట్టుకుని నేను కెమిస్ట్రీ వాడిని కనుక కెమిస్ట్రీ ఉదాహరణ ఇస్తా, బోర్డు పెట్టుకుని కెమిస్ట్రీ అర్థం కాని వాళ్ళు ఎవరైనా సాయంత్రం ఒక గంట రండి, మీ వీలున్న టైం చెప్పండి, నేను కెమిస్ట్రీ చెప్తా. ఆ రిటైర్డ్ కెమిస్ట్రీ పీపుల్ కనుక అలా కెమిస్ట్రీ చెప్తూ ఉంటే రెసిడెన్షియల్ కాలేజెస్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, అసలు యూనివర్సిటీసే అక్కర్లేదేమో. ఆ ఊపు తీసుకురావాలి మీరు. ముందు మీరు మొదలెట్టాలి, మీ కుటుంబాలతో మొదలవ్వాలి, మీ కుటుంబాలు ముందు ఏకత్రితం అవ్వాలి. అందుకే ఆత్మ నిర్మాణము, కుటుంబ నిర్మాణము. కుటుంబ నిర్మాణం అసలు కుటుంబం లేనే లేదు, ఇప్పుడు ఎక్కడా లేదు, కుటుంబాలు ఎక్కడే లేవు. అది కరెక్ట్ చేయమంటారు. వాక్ సంయమనం, దాని గురించి చెప్తున్నా. సమయ సంయమనం అయిపోయింది, ఇంద్రియ సంయమనం, వాక్ సంయమనం. వాక్ వల్ల ప్రమాదం, నోటికొచ్చిన మాటలు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇళ్లలో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మాటలు వినండి, అసలు ఎందుకైనా ఉపయోగపడతాయా ఆ మాటలు? ప్రతిసారి లెక్చర్లు ఇవ్వక్కర్లే, కానీ ఒక మాట, బయటవాడు ఒక చిన్న గ్లాసులో మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్, ఇంట్లో ఒక్కటికి థ్యాంక్స్ ఉండదు, ఇంకా ఇది ఎందుకు చేయలేదు, దానికి స్వయం సేవకులు అని పేరు పెట్టారు గురువు గారు. చాలా ఏడుస్తాడాయన, స్వయం సేవకులు అని చెప్పి ఇతరుల సేవకు ఎందుకు వెళ్తారయ్యా బాబు అని. స్వయం సేవకులు అంటే ఏంటి? నీ పని నువ్వు చేసుకో, మనం అది ఆచరించాలి. గురువు గారు మధ్యాహ్నం 3-3:30 గడ్డం తీసుకునేవారు, అంత బిజీగా ఉండేవారు. గడ్డం తీసుకుంటున్నారు ఆయన, గడ్డం తీసుకున్నాక సోపు అది ఉంటుంది కదా, తీసుకున్నాక ఏదో ఫోన్ వచ్చింది, అటు వెళ్తున్నాడు ఫోన్కి. వెళ్తూ ఉంటే పక్కనున్న వాళ్ళు ఉంటారు కదా స్వయం సేవకులు, గురువు గారితో అందరూ స్వయం సేవకులు రెడీ, అక్కడ వాళ్ళు కొట్టుకున్నారేమో కూడా, నేను కడుగుతానంటే నేను కడుగుతాను ఆ రేజర్, అది నాకు తెలీదు అనుకుంటున్నా, నాకు తెలుసు కదా, చూస్తున్నా కదా మనుషులు ఎలా ఉన్నారో, అదే జరుగుతూ ఉంటుందేమో. అంటే గురువు గారు అన్నారు, మీరెవరు? స్వయం సేవకులు. నేనెవరిని? సీనియర్ స్వయం సేవకుని. స్వయం సేవకుడు అంటే ఎవడు? నీ సేవ నువ్వు చేసుకో, నీ మంచిని నువ్వు పెట్టుకో, నీ తిండి నువ్వు తిను, నీ కలిసం నువ్వు కడుక్కో, అదే కాదు శాంతి కుంజులో నేర్పేది. నాకు చేయలేదు, నీ అదృష్టవంతుడు, నువ్వు స్వయం సేవకుడిగా మారటానికి ఛాన్స్ వచ్చిందని ఆనందించు. వాక్సంయమనం గురించి చెప్తుంది, బయట వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తే దేవుళ్ళకి సహాయం చేశామంటాం, ఇంట్లో అందరూ సహాయపడుతున్నారా లేదా, తిట్టుకుంటూ ఏం చేస్తున్నా, వాళ్ల మీద మీకు ఏం దివ్యత్వాన్ని చూస్తున్నారు, వాళ్ళల్లో ఏ ఆత్మను చూస్తున్నారు? వాక్సంయమనం, వాక్సంయమనం కరెక్ట్గా ఉండాలి ప్రజ్ఞాపుత్రులకి. మీకు బాధ కలిగినా ఆ బాధ చెప్పకూడదు. గురువుగారి జీవితంలో ఓ మ్యాజిక్ జరిగింది, సహస్రకుండి యజ్ఞాలు జరుగుతున్నాయి జైపూర్లో. ఆయన 70 సంగతి చెప్తున్నాను, ఆయన వెళ్ళారు మధురలో, ఇంకో పని ఏదో జరుగుతోంది. ఈయన ఇక్కడున్నాడు కదా, కానీ 5 శరీరాలలో 5 చోట్ల ఉన్నాడు ఆయన. కావలసినంత ఎవిడెన్స్ ఉంది దానికి, అదేం చెప్పకూడదు ఆయన. ఇప్పుడు గాయత్రి పరివారంలో జాయిన్ అవుతున్న వాళ్ళకి ఈ విషయాలు తెలియవు కూడా, దానికి విలువ ఇవ్వలే ఆయన. నువ్వు స్వయం సేవకుడిగా చేస్తే 5 శరీరాలతో పనిచేయగలవు, నీ పని నువ్వు చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు డెవలప్ అవుతావు. చేతికి బలం కావాలి, ఇంకోటి చేయి ఎక్సర్సైజ్ చేస్తాడో నువ్వు చేసుకుంటావా? నేను స్వయం సేవకుండి ఉండండి, మీకు హెల్ప్ చేస్తాను, మీరు చేయకండి ఎక్సర్సైజ్, నేను చేస్తానని చేస్తే బలం ఆవిడికి వస్తుంది, చేసిన వాడికి వస్తుంది, వీడికి రాదు. వాక్ సంయమనం, నీ వాక్ ఇతరుల్ని ప్రేరేపించేటట్టు ఉండాలి, ఇతరులకి ఉత్సాహం కలిగించేటట్టు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహం కలిగించకూడదు నీ మాట. శల్య సారథ్యము, కృష్ణ సారథ్యము తెలుసా ఇది మీకు? మహాభారతం కూడా తెలియదు, ఇక్కడ అయితే కొంతమంది తెలుసు. అమెరికా న్యూజిలాండ్లో సంజయ్ గురించి విన్నారా అంటే, సంజయ్ దత్ గురించి విన్నామండి అన్నాడు. గీత గురించి చెప్తూ బ్రహ్మానందం పడిపోయాను నేను. సంజయ్ దత్ కృష్ణుడి కంటే ఫేమస్. ఇందువల్ల భావార్థం వాక్ సంయమని, వాక్ ఇతరులకి ప్రేరణ ఇచ్చేటట్టు ఉండాలి. కృష్ణుడిలాగా పారిపోతాను యుద్ధం చేయను అన్నవాడి చేత యుద్ధం చేసి గెలిపించాడు, అర్జునుడిని ఖచ్చితంగా చంపగలిగేవాడు. తెలుసా మీకా కథ? కర్ణుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జునుడి మీద గెలవటం ఖాయం, ఎట్టి పరిస్థితుల్లోనూ. దానికి కారణం కూడా మళ్ళా ఇంద్రుడే, ఆయన తండ్రే. కానీ ఏం జరిగింది? శల్య సారథ్యంతో ఖచ్చితంగా గెలిచేవాడు ఊడిపోయాడు, గెలవటానికి స్కోప్ లేనివాడు గెలిచాడు. ఆ వాక్ కావాలి, ఆ వాక్ కావాలి, ఇతరులను ఉత్సాహపరిచేటటువంటి వాక్ కావాలి. ఇది వాక్ సంయమనము. దుష్ప్రవృత్తి ఏంటి? వాక్ని నేను చాలాసార్లు చూస్తాను, నీకేం మార్కులు వస్తాయా, నువ్వేం చదువుతావయ్యా అనని తండ్రి ఎవడైనా ఉన్నాడా? అదా తండ్రి అనవలసిన మాట. ఇంకా మార్కులు అయినా వస్తున్నాయి అంటే వాడి గొప్పతనం అర్థమవుతుంది. నీ శల సారథ్యం ఉన్నా కూడా వాడు పరీక్షలు పాస్ అవుతున్నాడు అంటే గొప్పే. ఇన్ స్పైట్ ఆఫ్ అస్, నాట్ బికాస్ ఆఫ్ అస్, కరెక్ట్ చేసుకోండి. ఆ వాక్ సంయమనం కావాలి. వాక్ దురుపయోగము, దుష్ప్రవృత్తి. వాక్ సంయమనము కలుపు తీసేశారు. మరి ఎక్కడ నాటుకుంటారు? ఎక్కడ నాటుకుంటారు? నాటుకోవాలి కదా. ఇప్పుడు అర్థమవుతుందో నేను చెప్తున్న సీక్వెన్స్, సమయము, సంయమం, సమయదానము, ఇంద్రియ సంయమనము, దానివల్ల విశ్వరూపం తెలుస్తుంది మీకు, ఖచ్చితంగా తెలుస్తుంది. వాక్ సంయమనం వల్ల ఏమవుతుంది? పిరికి దద్దమ్మ మహావీరుడు అవుతాడు. మీ కుటుంబంలో ప్రాక్టీస్ చేయండి. అది ఎక్కడికో వెళ్ళక్కర్లే, ఏ సాధన అక్కర్లే. అందుకే గురువుగారిని అవుతారు. పోయి సాధన ఎక్కడ చేస్తావయ్యా నువ్వు? ఆయన మాకు క్లాస్ తీసుకుంటున్నప్పుడు ఒక మాట అనేవాడు, అడవిలోకి ఎక్కడికి వెళ్లి సాధన చేసుకుంటావో, నీ కోపం పోయిందంటావు, ఇంటికి వస్తావు. మా తాతగారు ఒక్కటి చెప్పేవారు, మీరు వినే ఉంటారు, అక్కడ ఒకడు కాశీకి వెళ్ళాడు ఓ తాతగారు. ఇదివరకు ఏంటంటే కాశీకి వెళ్ళాక ఏదో ఒకటి వదులుకుని వచ్చేవారు. ఇంచేత ఏం చెప్పుకున్నాడు, నా కోపాన్ని వదిలేసి వచ్చాను అని. మనవాడు ఉన్నాడు, మధ్య మధ్యన వచ్చి అడుగుతూ ఉండేవాడు అనమాట, తాత కాశీలో ఏం వదిలేశావని. కోపం వదిలేశాను, కోపం వదిలేశాను, కోపం వదిలేశాను. రే రధవా, ఎన్నిసార్లు చెప్పాలరా కోపం వదిలేశానని నేను కర్ర తీసాడు. ఎందువల్ల? కాశీలో వదిలేశావు, నీ కుటుంబంలో వదిలి చూపించు. ఆ ఆత్మతత్వాన్ని, ఆ దైవీతత్వానికి ఒక వెలుగుగా వెలుగు నీ కుటుంబంలో. చీకటి పోగొట్టడానికి వెలుగు ఎక్కడికి పరిగెడుతుంది? ట్యూబ్లైట్ ఎక్కడికి పోతుంది? చీకటి తీయాలంటే వెంటబడుతుందా చీకటి వెనకాతల? చీకటి వెనకాతల వెంటబడదు, చీకటి రాలేదు. దీనికి కూడా గురువుగారు ఉదాహరణ ఇచ్చారట, ఇది నేను వినలేదు, చెప్తాం అక్కడ చెప్పుకునేవి. ఒక కేసు నడుస్తుందిట ఆ లోకాలలో. సూర్యుడు రాత్రి కేసు నడుస్తుంది. వీళ్ళేమో రావాలి కదా, ఏంటంటారు దాన్ని, సాక్ష్యాన్ని చెప్పడానికి రావాలి కదా. ఆ రాత్రి నువ్వు సూర్యుడి మీద నన్ను చాలా హింసిస్తున్నాడు, నన్ను ఎక్కడా ఉండనివ్వటం లేదు, నువ్వు వచ్చే సాక్ష్యం చెప్పు, అప్పుడు కదా నేను ఏదైనా డిసైడ్ చేస్తానని. ఇంతవరకు రాత్రి రాలేటే కొన్ని యుగాలు గడిచిపోయింది. సూర్యుడు ఉంటే రాత్రి వస్తుందా? రాత్రి ఉంటే మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీరు చీకట్లో ఉన్నారా, వెలుగులో ఉన్నారా? పక్క వాళ్ళ ఒపీనియన్ ఎందుకు? నీ ఆనందము, నీ ఆత్మ సంతోషము, నీ ఆత్మ సంతోషం చెప్తుంది నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా. పరిస్థితులు కాదు ఆనందం ఇచ్చేది. దాన్ని గురువుగారు ఉదాహరణ ఇచ్చేవారు. ఏకాదశి ఉపవాసం చేస్తున్నాడు ఒకడు, ఇంకో అడుక్కునేవాడు తిండి లేక ఉపవాసం చేస్తున్నాడు ఏకాదశి నాడు. చాలా డబ్బున్నవాడు, ఏది కావాలంటే అది తినగలిగేవాడు, వాడు ఉపవాసం చేస్తున్నాడు. అడుక్కునేవాడు, తేడా ఉందా రెండిట్లో? వీడి ఉపవాసం, వాడు వీడికి తిండి లేదు, వాడికి తిండి లేదు. ఒకడు పుణ్యం సంపాదించుకుంటున్నాడు. ఈ ఏకాదశి వ్రతం వల్లే మనకి దశ అవతారాలు వచ్చాయి అని అంబరీషుని కథ చెప్తుంది. ఈ పది అవతారాలు మానవ జాతికి రావటానికి కారణము అంబరీషుడు దూర్వాసుడికి మధ్య జరిగిన తంతు. అంటే ఒకడే ఏకాదశి ఉపవాసము దశ అవతారాలుగా ప్రకృతిని శాసించేటటువంటి వ్యక్తిని శాసించింది. చచ్చినట్టు పుట్టాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం. అయితే నీ పరిస్థితులు కాదు ముఖ్యం, నువ్వు దాన్ని ఎలా చూస్తున్నావు అన్నది ముఖ్యం. వాక్ సంయమనం అర్థమవుతుంది కదా. ఇతరులకి మార్గదర్శనం చేస్తామంటావు, నీకు తెలుసా మార్గము దర్శనం చేయటానికి? నీ జీవితము, నీ జీవితంలో నువ్వు పొందిన ఆనందము అదే మిమ్మల్ని లాక్కొస్తుంది మనుషుల్ని మీ దగ్గరికి. గురువుల వెంట ఎందుకు పడతాం? వాళ్ళ జీవితం చెప్తుంది వాళ్ళు ఎక్కడున్నా ఆనందంగా ఉంటారు. వాక్ సంయమనం అర్థమైంది కదా. ఉంచేత వాక్ దురుపయోగము వాక్ సంయమనం ద్వారా కంట్రోల్ చేసుకుని వాక్ని నాటుకుంటాం. ఇతరులకి ఉత్సాహం కలగజేయటం. ఉత్సాహం ఎలా కలగజేయగలం? వాడు చేయగలిగే పని చెప్తే, చేయలేని పని చెప్తే ఎట్ట? ఇప్పుడు నన్ను పాడమని అడిగారనుకోండి, నేను రిక్వెస్ట్ చేసుకుంటా బాబు బాబు అడగండి అని. నన్ను ఎవరు పాడమని అడగమన్నా? మా నాన్నగారును ఆయన పాడకపోయినా ఆయన్నే అడుగుతున్నారు కొన్ని సంవత్సరాలుగా. శక్తి ఎవరి సామర్థ్యం ఏముందో ఆ సామర్థ్యం మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. అక్కడ కర్మ సిద్ధాంతం ఒకటి చాలా భయంకరంగా మనుషుల్ని వెంటాడుతుంది. ఏదైనా ఒక జన్మలో ఏదైనా ఒక సామర్థ్యాన్ని నువ్వు దురుపయోగం చేస్తే నెక్స్ట్ బర్త్లో ఆ సామర్థ్యం ఉండదు. ఎడ్గర్ కేసే కావలసిన ఉదాహరణ ఇచ్చాడు. ఒకడికి చెవిటితనం వచ్చింది. ఎందుకు అంటే రోమ్లో నువ్వు మున్సిపల్ ఆఫీసర్గా ఉన్నావు, ప్రజలు చెప్పుకోవటానికి వస్తే వాళ్ల మాట పెడ చెవిన పెట్టావు, ఈ జన్మలో నీకు వినిపించటం లేదు. అలాంటివి ఇంత లావు పుస్తకం ఉంది. ఆ పుస్తకం చదవండి మీరందరూ. కర్మ సిద్ధాంతం, గురువుగారు గానా కర్మణో గతి అని రాశారు. కానీ ఎడ్గర్ కేసీ పుస్తకం ఎందుకు చెప్తున్నా అంటే ఇవంతా మీకు తెలుస్తాయి. మీకు వచ్చే చేతుల నొప్పులు కానీ, మోకాళ్ల నొప్పులు కానీ, ముసలితనం కానీ, ఇదంతా కూడా మీ కర్మలే. ఆ అర్థాన్ని తెలుసుకోండి. అర్థము అంటే డబ్బే కాదు, ఇందువల్ల అలా జరుగుతోంది, ఏం తప్పు చేశామని. అక్కడ ఎప్పుడు కూడా తప్పు ఎక్కడ చేస్తామంటే, నేను అనేక మంది మాటలు వింటాను కదా, నాకేం కనిపిస్తుంది అంటే మేం కరెక్టే, ఇతరులు తప్పు. నేను చెప్పానండి, నేను చెప్పినవాడు చేయలేదండి అంటే నువ్వేం చేస్తున్నావు? దోషాన్ని ఎవరి మీద పెడుతున్నావు? నీ మీద కాదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పు నీదే అన్నది మొట్టమొదటి గురువుగారు ఇచ్చేటటువంటి సందేశం. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో దానికి నువ్వే కారణం, బయట వాళ్ళని అవన్నీ అనకండి. అది ఫస్ట్ ఆధ్యాత్మిక. అప్పుడు తప్పు నీది, కరెక్ట్ చేసుకో. నీ మీద నువ్వు దృష్టి చూస్తే నీకు తెలుస్తాయి నీ తప్పులన్నీ. నీకు తెలిసినంతగా బయట వాళ్ళకి తెలియవు కూడా. వాక్ సంయమనం అర్థమైంది కదా, సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, తర్వాత అర్ధ సంయమనము. అర్ధ సంయమనము అంటే గురువు గారు రెండు అర్థాలు చెప్పేవాళ్ళు మాకు సాధనలో. మొట్టమొదట మీకు అందరికీ తెలిసిందే, మనీ కంట్రోల్. అవసరమైన దానికి చాలా ఖర్చు పెట్టు, అవసరం లేని దానికి ఒక నయా పైసా ఖర్చు పెట్టకు. ఆ గీత గీసుకోవాలి మీరు. అవసరం అవుతే ఎంతైనా ఖర్చు పెడతాం, అవసరం లేకపోతే ఒక నయా పైసా కూడా ఖర్చు పెట్టాం. నా జేబులో డబ్బు లేదు, నేను వేసే ప్రణాళిక కోట్ల కోట్ల అని గురువుగారు చెప్తూ ఉంటారు. నా సన్నిహితుల సహకారంతో కోట్లు కోట్లు అనేది నేను చెప్పలేను, కానీ లక్షల లక్షలు అనేది మాత్రం మా అందరి అనుభవం. అవునా? నీ జేబులో డబ్బుండక్కర్లే. అర్థ సంయమనం, నీ మాటలు అర్థవంతంగా ఉండాలి. మన మాటలకి బరువు ఉందా? గురువుల వాక్కుకి బరువు ఉంది. వాళ్ళు ఏదైనా అంటే జరిగిపోతుంది. మనం అంటే పెళ్లి శాపనాలు కూట్లు తిరుగుతాయా? వాక్శక్తి మీది తప్పు, వాక్కి అర్థయుక్తంగా వాడాలి, వెయిట్ ఉండాలి నీ మాటకి. ఈ నాలుగు సంయమాలు నాలుగు రకాలుగా మీ జీవితాల్లో ప్రవేశించాలి. మొట్టమొదటిది ఏంటి అంటే స్వాధ్యాయం. స్వాధ్యాయం రెండు రకాలు. అక్కడ కూడా పరమపూజ్య గురుదేవుల లాంటి అతి ఉచ్చ 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 ఉచ్చ, నేను అసలు అది నేను చదివిన పుస్తకాలు ఎందరూ చదివాక చెప్తున్నది, ఎన్ని ఉచ్చ చెప్పినా కంప్లీట్ కాదు. ఇంకంచేత స్థితి అనలేను. ఆయన ఉన్న ఉచ్చ 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 స్థితి ఏంటి అంటే ఆధ్యాత్మికతను సైన్స్గా మార్చారు. వైజ్ఞానిక ఆధ్యాత్మికత. సైన్స్ అంటే ఏంటి? చెప్పినట్టు చేస్తే ఫలితం వస్తుంది. ఐన్స్టీనే అక్కర్లే. ఐన్స్టీన్ చెప్పినట్టు చేస్తే 8వ క్లాస్ కుర్రాడు కూడా అదే రిజల్ట్ వస్తుంది. రాదా? అంచేత 8వ క్లాస్ కుర్రాడు ఐన్స్టీన్ అంత గొప్పవాడా? కాదు. కానీ అది సైన్స్ కనుక వాడు కనిపెట్టిన దానికి ఎంత అవస్థలు పడ్డాడో అది వేరే విషయం. ఇక్కడ గురుదేవులు ఆ వైజ్ఞానిక ఆధ్యాత్మికతను మీకు అందజేశారు. అందులో మొట్టమొదటి స్వాధ్యాయం అంటే గురువుల చరిత్ర కానీ, మీరు ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ ఏది చదివినా కూడా నీ మీద వర్తించుకో. స్వాధ్యయనము అది నీకు చెందుతుంది, నువ్వు ప్రాక్టీస్ చేయది. ఎన్నిసార్లు చదివితే ఏం లాభం? గీత నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అనే దమ్మ ఉంటే అర్జునులాగా మీరు గెలుస్తారు. మోహం ఉండకూడదు. నష్టో మోహ, మోహం వేరు ప్రేమ వేరు. మోహం అంటే నావాడు కనుక ప్రేమించటం, మోహం. ప్రేమ అంటే అందరినీ ప్రేమించటం. అందరినీ అంటే శత్రువును ప్రేమించమని చెప్పాడా కృష్ణుడు? కృష్ణుడు ఏం చేశాడు శత్రువుని? మనం శత్రువుల జోలికి వెళ్ళాం. మీరు యుద్ధాలు బాణాలు చేయక్కర్లే. మీరు మీ రకమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు కలిసి పనిచేయండి. నష్టో మోహ, నా వాడు చేయటం లేదు, నా స్నేహితుడు చేయటం లేదు, మా భార్య చేయటం లేదు, మా కొడుకు చేయటం లేదు, మోహం. చేసేవాళ్ళు ఉన్నారు కదా ప్రపంచంలో, వాళ్ళని వెతకటానికి మీరు వాళ్ళ నుంచి బయలుదేరుతున్నారు. మోహం వదులుకోండి. వాడు ఎవడైనా కావచ్చు, మన పని చేస్తూ ఉంటే మనవాడే. నష్టో మోహ స్మృతిని లబ్ధ్వ, ఇది మర్చిపోకండి. ఈ మాట మోహం పోయింది అనే మాట మర్చిపోకండి. మళ్ళా ఏదో గుర్తొస్తూ ఉంటుంది, వీడు మావాడు, వాడు మావాడు, వీడు మా పరివార, వాడు ఆ పరివార, ఏ పరివారంలో ఉంటే ఏముంది, గురువుగారు పనిచేస్తూ ఉంటాడు. నష్టో మోహ స్మృతి లబ్ధ్వ, కానీ ఇది మీ అంతటి మీకు రాదు. తత్ప్రసాదాత్మయాచ్యుత, ఆయన అనుగ్రహంతోనే వస్తుంది. కానీ ఇక్కడ 5000 సంవత్సరాల కిందట జరిగిన ఆ యుద్ధంలో ఇప్పటికి తేడా వచ్చింది. అక్కడ ఇది ఆయన అనుగ్రహం వల్ల వస్తుంది అన్నాడు. ఇక్కడ మీ చేతగానితనం వల్ల కోల్పోతున్నా. ఆయన అనుగ్రహం కురుస్తూనే ఉంది, కురిపించేస్తున్నాడు ఆయన ఈయన అనుగ్రహాన్ని. స్వీకరిస్తే గా నువ్వు బి ఓపెన్. నష్టో మోహ స్మృతి లబ్ధ తత్ప్రసాదాత్మయాచ్యుత, ఇంకా తత్ప్రసాదం ఏం లేదు, కుంభ వృష్టిగా కురుస్తోంది ఆయన ప్రసాదం, తీసుకునేవాడు లేడు. ఓపెన్ అప్. నష్టో మోహ స్మృతి లబ్ధ తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ, నాకు సందేహం లేదు. ఏం జరిగినా ఫలాపేక్ష లేకుండా పనిచేయమనేది అందుకు అడుగు వేస్తూ ఉంటాం. ఒకసారి కాలు జారిపడ్డారు. అమ్మో నడిస్తే పడతానేమో, నడక మానేస్తావా? ఎంతమంది మానేశారు అలాగా? అలాంటి వాళ్ళకి నేను చెప్పటం లే, ఒకసారి పడ్డాను మళ్ళా పడతానేమో అని నడక మానేస్తే నేను చెప్పేదేముంది ఎవరికి అక్కర్లే. కానీ మీరు నడక మానరు కదా. ఇక్కడ అంతే, ఫలాపేక్ష కాదు. గురుగారు చెప్పారు, చేస్తున్నాం. ఏం జరుగుతుందో జరగండి. స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఇది ప్రజ్ఞాపుత్రులుగా మీరు జీవించవలసిన విధానము. ఈ ప్రజ్ఞాపుత్రులుగా మీరు జీవిస్తూ ఒక దీపంలాగా వెలిగితే అందరూ మీ వైపుకే వస్తారు. మీరేం పరిగెట్టక్కర్లే ఎవరి కోసం. కానీ పరిగెట్టక్కర్లేదు అంటే వద్దంతల్లే, నీ పని నువ్వు చేయాల్సిందే, నువ్వు వెళ్లాల్సిందే, చెప్పాల్సిందే, చేయాల్సిందే. కానీ ఫలాపేక్ష లేకుండా, కానీ ఫలాపేక్ష లేకుండా చేసినప్పుడు మీ సీరియస్నెస్ తగ్గకూడదు. ఆ తప్పు లేకుండా చూసుకోండి. చూసుకుంటే ఈ 4 సంయమాలు చేస్తూ ఉంటే స్వాధ్యాయం పూర్తవుతుంది. స్వాధ్యాయం తర్వాత సత్సంగం కావాలి. ఈ ధోరణిలో మాట్లాడే వాళ్ళతోనే మాట్లాడాలి తప్ప మిగతా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏదో పిచ్చి ప్రశ్న వేస్తారు, ఏదో లాజిక్ చెప్తారు, మీకే డౌట్ వస్తుంది. సత్సంగం, గురుదేవులు ఏమంటారు, సత్సంగానికి మనుషుని వెతుక్కోక్కర్లేదు. అనేక పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు చదువుకోండి. స్వాధ్యాయము సత్సంగము తేడా ఉందా? స్వాధ్యాయంలో ఏం చేస్తావు, చదివింది నువ్వు ఆచరించగలిగింది చేస్తావు, ఆచరించగలిగింది చేస్తావు. సత్సంగంలో తెలుసుకుంటావు, లింక్ పెట్టుకుంటావు మహాత్ములతో. ఎవరితోనే పెట్టుకోవాలి, శ్రీరామ శర్మ ఆచార్య, శ్రీ అరవిందు, రమణ మహర్షి, అందరితోనూ సత్సంగం. కానీ సత్సంగం అక్కడ కనిపించదు. ఆ పుస్తకాలు చదువుతారు, హుయామయ్య అనే ప్రశ్న వాడికి ఒకసారి కూడా రాదు. రమణ మహర్షి సంస్థలకు వెళ్ళి నేను ఇచ్చినప్పుడు నన్ను వాళ్ళు 10 నిమిషాలే టైం ఉందండి అంతే మాట్లాడండి అన్నారు ఈ హైదరాబాద్లోని. నేను చెప్పటం ఏక ఇంకా నాకు 3 క్లాసులు కావాలండి అన్నారు. 10 నిమిషాల బదులు అది సాగింది. ఇంకెందుకయ్యా, హుయామయ్యన్న నువ్వు ఆలోచించటం మొదలెట్టు, ఆయనే చెప్తాడు, అది చేయడవుడు, పుస్తకాలు చదివేస్తాడు. సత్సంగం అర్థమైందా? మరి మనం ఎవరు పుస్తకాలు చదవాలి? ఖచ్చితంగా శ్రీరామ్ శర్మ ఆచార్య పుస్తకాలు తప్ప ఇంకేమి ముట్టుకోవద్దు మీరు. వీళ్ళందరికంటే ఆయన చాలా గొప్పవాడు గురువు గారు. మీకోసం మాత్రమే అక్కడికి వెళ్ళాక మా గురువు మీ గురువు కంటే గొప్ప అంటే తంతరు. వత్సయమనం తప్పింది. మీ గురువు గారు కూడా మా గురువు గారంత గొప్పవాడయ్యా, మీ గురువు చెప్పింది చెయ్యి. ఇది సత్సంగం, స్వాధ్యాయము సత్సంగము. దాని తర్వాత సాధన. ఇది ఒకరోజులో వస్తుందా మనకి? 24 గంటలు ఇదే వస్తాయి, ఇదే తపన సాధన. కానీ ఇదంతా ఎందుకు? సేవ. సేవ ద సైన్స్ ఆఫ్ సర్వీస్ అని ఒకటి ఉంది. ఎప్పుడు కూడా పొలిటికల్ గెలుపు మీకు ఈ సేవ చేస్తామని చెప్పడం వల్ల వస్తుంది. అలా చెప్పకుండా గెలిచిన వాడు ఎవడైనా ఉన్నాడో ఒక్కడిని చూపించండి, ఒక్కడిని చూపించండి. సేవ చేస్తామంటారు, చేస్తామంటేనే వాడు అంతవాడవుతే అదే సేవ చేసేటటువంటి వాడు ఏమవుతాడు? వాళ్ళకి బాస్ అవుతాడు, చక్రవర్తి అవుతాడు. సేవ చేత నేను చెప్పింది ఏంటో అర్థమైంది కదా. సౌభాగ్య సూర్యోదయం జరిగిపోయింది, నాటు కోసుకో తెలుసుకోండి, దానికి దుష్ప్రవృత్తులను తీసేసి సంయమనం ద్వారా చేసుకోండి. దాని తర్వాత సత్సంగము, స్వాధ్యాయము, సాధన, సత్సంగం. ఇది మీరు ప్రపంచానికి అందజేయాలి. జయ.